ప్రశాంతం కూర్చోండి. మళ్ళీ నేను లేపినప్పుడు లేకుండా బనీన్ తీసేయాలండి. బనీన్ షర్ట్ తీసేయాలి.
మనిద్దరికి
చెప్పులు ఎవరన్నా వేసుకుని వచ్చుంటే పొరపాటున బయట ఇప్పేశారండి. కౌండినేశ గోత్రం వెంకటప్పారావు వచ్చారా? నాగుల గోత్రం రాదా?
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్ జ్యోతిభిః సీద సాదనౌ
ప్రణాదేవీ సరస్వదేవాజేభిర్వాజనీవతి
నామవిత్రియమాదిపతి
నమః శ్రీ మహాసరస్వత్యే నమః
శ్రీగురుభ్యో నమః హరిః ఓం.
ముందు ఆచమనం చెప్పాక మగవాళ్ళు ముందు ఆచమనం చేయండి, దాని తర్వాత ఆడవాళ్ళు చేయండి అన్న చెప్పినప్పుడు ఆడవాళ్ళు చేయండి. ఓం శుభోత్తాచమయం కేశవాయ స్వాహ. మగవాళ్ళు ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. ఇప్పుడు ఆడవాళ్ళు చేయాలండి. ముందు మగవాళ్ళు, తర్వాత ఆడవాళ్ళు. ఇప్పుడు ఆడవాళ్ళు చేయండి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. ఏతే భూమి వర్గాః ఏతే శామ విరోధేనా బ్రహ్మకర్మ సమారభే ఓం భూహం భవః స్వాహా మహాంజనవంతః మమానకు నమస్కారం చేసుకున్న అమ్మా ఎవరు మాట్లాడకండి. అయోధ్యా ప్రక్షేత్రే గోమతీ నద తీరే శ్రీ సపర్వాసమేత నిన్న అక్కడికి వెళ్ళొచ్చాం కదా, అక్కడ సరయూ నదీ తీరే శ్రీ సపర్వాస సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి దేత దివ్య పాదారంగస్తున్న వ్యవహారిత్యాందమానైన స్వస్తి శ్రీ శోభకృతామ సంవత్సరే ఉత్తరాయణి శిశవితో పాల్గవాసే అష్ట శుక్లపక్షాష్టమ్యాం నవవాసర భానువాసరే భృగుశరే నక్షత్రే ఆయుష్మాన్ యోగ మిష్టికరణేం గ్రహిష్టాయాన్ శుభదతో శ్రీమాన్ శ్రీమత గోత్ర. ఒకసారి నేను గోత్రనామాలు చదువుతాను, మీ గోత్రనామాలు మీరు కూడా చెప్పుకోండి. మీ మనసులో మీ గోత్రం పేరు చెప్పుకోండి. అశ్విని మానసుకోత్స్యా శ్రీవత్సుకోత్స్యా పద్మాకృష్ణ వంశ శ్రీవత్సుకోత్స్యా పద్మాకృష్ణ వంశ ధనోమతే సౌభాగ్యవతనమిత్యా రంగవేణి నమిత్యా స్మిన్ సహకృమానం శాస్త్రీ విశ్రాత్యత అశ్విని మానసుకోత్స్యా పరాశరథగోత్స్యా విశ్వనాథ్రవణవంశ పరాశరథగోత్స్యా విశ్వనాథ్రవణవంశ ద్రౌపది సౌభాగ్యవతనమిత్యా శ్రీకరి నవదత్యా శ్రీధర్మ సంస్థ నవదత్యా శ్రీ సత్య శాస్త్రమిత్రాంగస్యా స్మిన్ సహకృమానం శాస్త్రీ విశ్రాత్యత అశ్విని మానసుకోత్స్యా అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష పురుషార్థ సిద్ధ్యర్థం మమ నిర్వర్తిత సకాల కార్యేషు దిగ్విజయత ఫల సిద్ధ్యర్థం మమ దేహగ్రస్త ఆది వ్యాధి నివారణార్థం మమ జన్మరాశి వశాత్తు నామరాశి వశాత్తు జన్మనక్షత్ర వశాత్తు నామనక్షత్ర వశాత్తు ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః దేహే తైః క్రియమాణ కరిష్యమాణ వర్తమాన
వర్తమాన సూచిత
ఆగామి
సర్వారిష్ట
నివారణార్థం
శ్రీ సపరివార సమేత సీతారామ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ రుక్మిణి సత్యభావ సమేత శ్రీకృష్ణ పరమాత్మ దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ లలిత భట్టాలిక దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీమత్ భాగవత రామాయణ దేవీ భాగవత సప్తాహ దీక్ష మహోత్సవ
వాక్యే
శుభ కర్మణి
ద్వితీయ
దివసే ప్రాతఃకాల సమయే ఆదిత్యాది నవగ్రహ దేవత సహిత దత్తతు దేవత సహిత లక్ష్మీనారాయణ అవనాక్యం కర్మ కరిష్యే తదంగా ప్రతిష్టావనాక్యం కర్మ కరిష్యే అందరూ కూడా నమస్కారం చేసుకుని ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి వెనకాల ఉన్న వాళ్ళు అసలు మాట్లాడదు అందరూ కూడా నమస్కారం చేసుకున్నామా నమస్కారం చేసుకోండి
చెప్తారంగాత్రే
ప్రోక్ష్యా పురస్తా దూర్తే అగ్ని పరిహించదే అన్యస్వ
శుభకామని బ్రహ్మన్నిత్మమాదాస్యే నాదానముహూర్త శుభముహూర్తస్తు ఆఘారావాగర దర్శపూర్ణ మాసం తుష్టి ఇతరదర్వ్యాప్తిం హిత్తా శ్రవేణాద్యమాదాయ శుచిం కోరిత్తా పునశ్రవేణాద్యమాదాయ వాయుగోణమార్భ్య ఆగ్నేయగోణపర్యంతం
ఆసీదాద్యం ఓం శ్రీ ఓం నమః
పరమలక్ష్మి విష్ణు అక్షస్థాయి నమాయి ఆశ్వదారకాయి నమో వన్నిదాయి నమస్వాహ ఓం శ్రీ ఓం నమ తరకాయి నమో వన్నిదాయి నమస్వాహ ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మి విష్ణు అక్షస్థాయి నమాయి ఆశ్వదారకాయి నమో వన్నిదాయి నమస్వాహ ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మి విష్ణు అక్షస్థాయి నమాయి ఆశ్వదారకాయి ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మి ఓం నమ పరమలక్ష్మి విష్ణు అక్షస్థాయి నమాయి ఆశ్రదారకాయి నమో వన్నిదాయ నమస్తః ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మి విష్ణు అక్షస్థాయి నమాయి ఆశ్రదారకాయ నమో వన్నిదాయ నమస్తః ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మి విష్ణువక్షస్థాయి నమాయి ఆశ్రదారకాయి నమో వన్నిదాయ నమస్తః నమాయి ఆశ్రదారకాయి నమో వన్నిదాయ నమస్తః ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మి విష్ణువక్షస్థాయి నమాయి ఆశ్రదారకాయి నమో వన్నిదాయ నమస్తః ఓం శ్రీ ఓం నమ
స్వాహ వాయుపాలకాయ నమ సోమ హేమ గోదావరి
భవాన్ వృక్షరాజు వేషణి గచ్చాన శర్వతర్పథా స్థాహ
అక్కడ పక్కన నీతాత్ముడు కానివాడు ఏం జరుగుతుందో దాన్ని చెప్పాడు. కానీ రాముడు నీతాత్ముడు, అంటే ఇంద్రియ నిగ్రహము కలిగినవాడు. కాబట్టే మరి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన ఏమి కూడా ముఖంలో ఏ విధమైన రాజ్యం ఇస్తాను అంటే గంతులేయలేదు, రాజ్యం లేదు అంటే కూడా కుంగిపోలేదు. అది ఇంద్రియ నిగ్రహం అంటే అది. కాబట్టి అటువంటి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు ఉన్నాడయా. ఇక్ష్వాకు వంశ ప్రభో రామో నామ జనైశ్రుత. ఇక్ష్వాకు వంశంలో ఇప్పుడే ఈ లోకంలో ఇక్కడే ఉన్నాడు. అతని పేరు రాముడు అని పిలుస్తారు జనైశ్రుత. జనులందరూ కూడా రామ 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 అంటూ ఉంటారని చెప్పి చెప్పాడు. అయితే రామ శబ్దానికి చాలామంది పండితులు చాలా వ్యాఖ్యానాలు చేశారు. రమయతీతి రామ అంటే ఆయన అందరినీ రమింప ఆనందపరుస్తాడండి. ఆయన ముఖం చూడగానే ఒక ఆనందం, ఒక ఉత్తేజం, ఒక సంతోషం కలుగుతుంది. కొందరు మొహాలు చూస్తే బాబో తాకాయ ఉంచుకుంటారు, ఎందుకు వచ్చింది మొహన్ రాబాబు అని ఏడు మొహన్లా ఉందని చెప్పి. ఎప్పుడూ కూడా ముఖం చిరునవ్వుతో ఉండాలండి. అది మనిషికి అందం, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చిరునవ్వు అందంగా ఉంటుంది. అంతేగాని ఏదో పోగొట్టుకున్నట్లాగా ఏముండదు, బాగానే ఉంటాడు కానీ మొహం మాత్రం వేలాడదీస్తూ ఉంటాడు. అంచేత రాముని యొక్క ముఖారవిందం అంత గొప్పది, అరవిందం పద్మం లాంటిది అయింది. అదో అటువంటి రమయతీతర రమంతే యోగిని అశ్వినీతి రామ అంటే యోగులందరూ కూడా ఆయన నామస్మరణ చేస్తూ హృదయంలో ఆయన స్మరించుకుంటూ రమంతే వాళ్ళు కూడా సంతోషిస్తూ ఉంటారు. అంటే అటు జనాన్ని, ఇటు యోగులని, అటు దేవతల్ని అందరినీ కూడా సంతోషపెట్టేటటువంటి స్వభావం కలిగిన వాడు శ్రీరామచంద్రమూర్తి అని చెప్పి చెబుతూ 61 గుణాలు దాటి చెప్పాడు నారద మహర్షి వాల్మీకి మహర్షికి. అయితే ఇన్ని గుణాలు మనకి ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క గుణాన్ని విస్తృతపరచుకోవాలి అవకాశాన్ని బట్టి. ఒక పావుగంట పావుగంట 10 నిమిషాలే కాబట్టి ఒక్కొక్క గుణాన్ని గురించి తెలుసుకుందాం. అన్నిటికంటే ప్రసిద్ధంగా మనందరికీ తెలుసున్న వాక్యం ఒకటి, ఏమిటది? రామో విగ్రహవాన్ ధర్మ. నిన్న కూడా అనుకున్నాం, శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్తు ధర్మదేవత స్వరూపం ఎత్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు రాముడని చెప్పుకున్నాం. విగ్రహవాన్ ధర్మ, ధర్మం మూర్తి భవిస్తే ఒక ఆకారాన్ని ధరిస్తే ఏదో అదే శ్రీరామచంద్రమూర్తి అని చెప్పి నిన్న కూడా అనుకోవడం జరిగింది. అయితే ఈ వాక్యం ఎవరన్నారు, ఏ సందర్భంలో అన్నారు అది కూడా గమనించాలి. ఇప్పుడు ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు నా గురించి మాస్టర్ మీరు చాలా గొప్పవాళ్ళు అండి అన్నారనుకోండి, అది ఎందుకు పనిచేయదు? అది తెలిసిన వాళ్ళు గొప్పవాళ్ళు అనకపోతే బాగుండదు, మీరు బాగోదండి మేము అంటారు ఎవరన్నా. సాధారణ ఎవరన్నా మనం బట్టలు కొనుక్కొచ్చారనుకోండి, ఎలా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నావు, ఎక్కడ కొన్నావు, ఏ షాపులో కొన్నావు, నేను కొందామనుకున్నాను అంటాను తప్ప ఏం బాగున్నాయి బట్టలు అంటా, సహజం. అది అడిగినప్పుడు బాగున్నాయి అంటే మంచిది, దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. ఎవరైతే శత్రువో, ఎవరైతే మనం అంటే గిట్టదో, ఎవరైతే మనకి ప్రతిక్షణము మనకు అపకారం చేయాలని చూస్తూ ఉంటాడో అతడు ఏమైనా ఒక సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ విలువ అది, ఈ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు ఏమిటనేది మనం క్రమేపీ తెలుసుకుందాం ఒక 5-10 నిమిషాల లోపల. అయితే శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరారు, లక్ష్మణుడు సీతాదేవితో కలిపి బయలుదేరాడు. రాముడు లక్ష్మణుడు ఇద్దరూ కూడా ధనుర్బాణాలు ధరించారు, అంటే ధనుస్సు ఉంది వెనకాల బాణాలు కూడా ఉన్నాయి. యథార్థానికి వీళ్ళు వెళ్ళేది అరణ్యవాసానికి, కానీ ఈ రెండు ఎందుకు అనేటువంటి అనుమానం సీతాదేవికి వచ్చింది. ఓ నాథ, మీరు వచ్చేదేమో అరణ్యవాసానికి, ఏదో తపస్సు చేసుకుందామని అనుకుంటున్నారు, అటువంటి మీకు ఈ ధనుస్సు ఈ బాణాలు అవసరమా అని ఒక ప్రశ్న వేసింది సీతాదేవి. అయితే ఆమెకి తెలియక కాదు, ఆ విషయం మనకు తెలియాలని. ఎప్పుడు కూడా మహానుభావులు వేసే ప్రశ్నలు వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, వాళ్ళకేం తెలియక వేశారు అనుకుంటాం చాలా పొరపాటు. తెలుసున్నప్పటికీ అది ప్రజలకి ఒక సందేశం ఇవ్వడం కోసం, తెలియడం కోసం కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అలా ఎప్పుడైతే వేసిందో ఇంకో మాట కూడా ఉంది, నాథ పరదారాభిగమనం విన వైరం చ రౌద్రత మిథ్యావాక్యం న భూతే భూతం న భవిష్యతి రాఘవా. సాధారణంగా ఈ ధనుర్బాణాలు ముగ్గురుకు ఉండాలి, మూడు గుణములు ఉన్నాయి. అవి కామజాని అంటే కోరికలను అవి ఏర్పాటు చేస్తూ ఉంటాయి, పుట్టిస్తూ ఉంటాయి కోరికలని. అటువంటి కోరికలు పుట్టించేటటువంటి ఆ మూడింటికి ఏదైనా ఉంటే అప్పుడు ఈ రౌద్రంతో పని, ఈ ధనుర్బాణాలతో పని కదా. ఇప్పుడు మీరు అరణ్యవాసానికి మునివృత్తితో వస్తున్నారు, మునివృత్తితో వస్తున్నప్పుడు ఈ మూడు ఇవి ఎందుకని అడిగింది. ఆ మూడు ఏమిటండి? మొట్టమొదటిది పరధారాభిగమనం. పరస్త్రీలు బట్టి ఎవరికైతే వ్యామోహం ఉంటుందో వాళ్ళకి ధనుర్బాణాలు కావాలి. ఇక్కడ అర్థం చేసుకోండి, పరధార బట్ట ఇది ఇతర స్త్రీల పట్ల వ్యామోహం కలిగిన వాడు రావణాసురుడు. అలా కథల్లో సూచ్యార్థ సూచన అని కనిపిస్తూ ఉంటుంది. అంచేత ఇతరుల స్త్రీల పట్ల ఎవరైతే వ్యామోహం కలిగి ఉంటారో వాళ్ళకి. రెండోది వైరం అంటే పగ, కక్ష, దెబ్బలాట, శత్రుత్వం అది కలిగిన వాడికి. మూడోది మిథ్యావాక్యంతో అబద్ధాలు ఆడేవాడు, మిథ్యావాక్యం అంటే లేనిది కలబోలి కవులు చెప్పేవాడు, అబద్ధాలు ఆడేవాడు. వీళ్ళ ముగ్గురికి కూడా ఆయుధంతో పని ఉంటుంది. ఎందుకంటే పరస్త్రీ జోలికి వెళ్తే మనం చూస్తున్నాం కదా, వాళ్ళు చంపేస్తున్నారు, ఏదో మర్డర్ చేసి గొంతులను పెట్టి అవతల పాడేస్తున్నారు, రకరకాలు చేస్తున్నారు. అంటే శత్రుతో ఉంటే ఏ చూడక్కర్లేదు, ఇంక వాడికి నిద్ర పడదు. మూడోది మిథ్యావాక్యం, అబద్ధాలు చెప్పేవాడు ఒక అబద్ధం చెబితే దాన్ని పోషించుకుందుకు 100 అబద్ధాలు చెప్పాలి. అయితే రామ, ఈ మూడు నీకు లేవు కదా, మూడు లేనప్పుడు ఈ ధనుర్బాణాలు మీకు ఎందుకని అడిగిందని చక్కని ప్రశ్న వేసింది. అంటే ఆయన అన్నాడు, ఓ సీత, తే చేత దండకారణ్యే మునయ సంసిత వ్రతా మాం సీతే స్వయం ఆగమ్య శరణ్యా శరణంగతా. నేను క్షత్రియుణ్ణి, క్షత్రుని యొక్క ధర్మం ఏంటంటే ఎవరైనా వచ్చి శరణు కోరితే శరణు ఇవ్వాలి. మరి శ్రీరామచంద్రుడు కూడా విభీషణుడు శత్రుపక్షంలోంచి వచ్చినప్పుడు శరణు కోరితే శరణు ఇవ్వాలా? మరి అది క్షత్రియ ధర్మం. అంతేకాని శత్రువాడు శరణు ఇవ్వకూడదు, శరణు కోరితే ఇచ్చి తీరాలి. అది వీరుని యొక్క లక్షణం. శ్రీరామచంద్రుడు వీరుడు కాబట్టి ఈ శత్రు సైన్యంలోంచి అంటే శత్రుపక్షంలోంచి రావణాసుల దగ్గర నుంచి వచ్చి సాక్షాత్ ఆ చెప్పాడు ఆయన, నేను రావణాసురుని తమ్ముణ్ణి, అబద్ధం ఆడలేదు చెప్పేసుకున్నాడు. అయితే అతను నా మాట వినకపోవడం ఇక్కడికి వచ్చాను అని చెప్పి చెప్పాడు కాబట్టి అయినప్పటికీ రాముడు అతనికి ఆసక్తి ఇచ్చాడు. అలాగే సీత అంటే అది కూడా మనకు జ్యోతకం అవుతుంది. ఇంకో మాట ఏం చెప్పాడంటే, సీత ఈ అరణ్యంలో ప్రవేశించగానే నువ్వు చూసావు కదా, ఈ మునులందరూ వచ్చి ఏమన్నారు చంద్రప్రభు అంటే, ఇది కూడా కోసల దేశంలో ఉంది కాబట్టి అరణ్యంలో ఉన్న వాళ్ళని కూడా రక్షించే బాధ్యత రాజుదని. అందుకే రాజు అప్పుడు వేటాడుతూ ఉంటాడు. సాధారణంగా సప్తవ్యసనాలలో వేట ఒకటి మామూలు వాళ్ళకైతే, రాజులకి వేట వ్యసనం కాదు, ఒక విధంగా ధర్మము. అతిక్రమిస్తే అది అధర్మం అవుతుంది. ఏమిటి ధర్మము? అరణ్యాల్లో మునులు అరణ్యవాసం చేస్తూ ఉంటారంటే కుటీరాలు పట్టు కట్టుకుని అక్కడ ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని తపస్సులు చేసుకుంటూ ఉంటారు. శిష్యులకి బోధ వేదాలు వల్లి వేయిస్తూ ఉంటారు, అన్ని పనులు చేస్తూ ఉంటారు. అక్కడికి క్రూర ముగ్రములు వెళ్ళాయి అనుకోండి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, అలాగే అడవి దొంగ ఉన్నారనుకోండి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఇట్లాంటి వాటి నుంచి రక్షించడం కోసం రాజుగారు ఏం చేయాలంటే అప్పుడప్పుడు ఈ అడవులకు వెళ్ళి క్రూర జంతువులను వేటాడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, స్వామి ఓ మహర్షి మీకు నీళ్ళు అది అందుబాటులో ఉన్నాయా, ఏ ఇబ్బందులు లేవు కదా అని వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకోవలసిన బాధ్యత రాజుగారిది. అంచేత ఈ అరణ్యంలో ఉన్న వీళ్ళతో నీకేం సంబంధం అనుకోక సీత, ఈ అరణ్యం కూడా మన పరిపాలనలో ఉన్న ప్రాంతమే కదా. వాళ్ళు రాగానే అడిగారు, ఏమన్నా రామా ఈ జనారణ్యం అంటే ఈ దండకారణ్యంలో తపస్సు చేసుకొనివ్వట్లేదు, మమ్మల్ని యజ్ఞాలు చేసుకొనివ్వట్లేదు, మమ్మల్ని బతకనివ్వట్లేదు, ఈ రాక్షసులు నానా హింసలు పెడుతున్నారు కాబట్టి మమ్మల్ని రక్షించు అని చెప్పి నువ్వు వింటుండగానే ప్రార్థన చేశారు కదా. మరి అలా ప్రార్థన చేసిన వారిని రక్షించవలసిన బాధ్యత ఒక క్షత్రియుడిగా ఈ రాజ్యానికి ప్రభువుగా నాకు కూడా కొంత ధర్మం ఉంది కదా, అంచత ఈ ధనుర్బాణాలు ధరించానని చెప్పి అన్నాడు శ్రీరామచంద్రమూర్తి. అయితే ఎప్పుడైతే ఈ విధంగా చెప్పాడో సంతోషించింది సీతాదేవి, సరే ముందుకెళ్ళారు. ఇక ఆ తర్వాత యథార్థంగా ఆ దండకారణ్యంలో కరుడు దూషణుడు ఇత్యాది రాక్షస మూక చాలామంది ఉన్నారు. వీళ్ళంతా రావణాసురుని యొక్క అనుచరులు. వీళ్ళంతా కూడా దండకార అతను అక్కడక్కడ కొంతమందిని పెట్టి ఈ ప్రాంతం అంతా మీరు చూసుకుంటూ ఉండండి, నేను లంకలో పరిపాలన చేస్తూ ఉంటాను, అంతా మన చేతుల్లోకి అష్టదిక్పాలకులు కానీ పంచభూతాలు కానీ నా అధీనంలో ఉంటాయి, మీకు ఏ భయమూ లేదు, నిర్భయంగా మీరు హాయిగా సుఖంగా ఉండండి అని చెప్పి అభయం ఇచ్చాడు రావణాసురుడు ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులందరికీ. అంటే వీళ్ళందరికీ రావణాసురుని యొక్క అండ ఉందన్నమాట. ఆ అండ ఉన్నటువంటి ఈ అరణ్యంలో ప్రవేశించాడు మన శ్రీరామచంద్రమూర్తి. యథార్థానికి మనం ఆలోచించినట్లయితే కైక యొక్క సేవకురాలుంది మంధర, నిజంగా ఆమె మంధర కాదండి, మంధరా నామ అప్సరసా. ఆమె పద్మపురాణంలో ఉంది ఒక అప్సరస అండి. ఆమె అప్సరసని బ్రహ్మగారు ఏం చేశారంటే, నువ్వు భూలోకంలోకి వెళ్ళి ఇలా పుట్టమని చెప్పి ఆజ్ఞాపిస్తే ఆ విధంగా వచ్చింది ఆ మంధర. ఆ కైకేయి మహారాజు యొక్క దగ్గర ఉంది. ఆ తర్వాత కైకేయితో పాటు అరణంగా అంటే ఒక ఆడపిల్లని పంపించేటప్పుడు పూర్వం ఆవుల్ని పనివాళ్ళని రక్షకబడిని పంపిస్తూ ఉండేవారు. ఆ క్రమంలో వచ్చింది మందర. యథార్థం ఆలోచించండి, మంథర ఆ విధంగా చేయకపోతే రామాయణం ఇలా జరిగి ఉండేదా? రాముడికి పట్టాభిషేకం చేస్తున్నారే కొంచెం చనువు ఎక్కువలేండి, వసేపునుగా నువ్వు పడుకున్నావు లే లే అంటే ఏం చేసి, రాముడికి పట్టాభిషేకమా భలే ఉందే అని మెళ్ళో ఒక హారం తీసి ఆమెకి ఇచ్చింది. అది కైకేయికి రాముని మీద ఉన్న ప్రేమ, అలాగే రామునికి తల్లి మీద ఉన్న ప్రేమ. యథార్థానికి సవత్తల్లమే, అతను ఎప్పుడు కూడా తల్లా సవత్తల్లా అని చూడలేదు. అందరి తల్లుల్ని సమానంగా గౌరవించారు, అందరి స్త్రీలని గౌరవించాడు. ఇంకా ఏముంది, ఇప్పుడు ఇదే ఇస్తున్నాను కానీ ఇంకా ఏమైనా కావాల్సిన కోరుకోవే అంది మందరిని. అంటే రాముని పట్ల కైకేయికి అంత అభిమానం ఉంది. కానీ మందర ఎందుకు ఉద్బోధ చేసింది, చెవిలో నూరు పోసింది అంటే రాముడు అడవికి రావాలి, అడవిలో మళ్ళీ బయటికి వెళితే సీతాదేవిని అపహరించాలి. ఎందుకంటే కారణం లేనిదే రాముడు ఎవరిని దండించడు, కారణం ఉండి తీరాలి. అంచేత ఈ వెళ్ళడం వల్ల, అతను ఎత్తుకెళ్ళడం వల్ల రావణాసురుడు సంహారం జరిగింది, లోకానికి క్షేమం జరిగింది. అయితే ఈ విధంగా దండకారణ్యంలో అతని అనుచరులు కరుడు దూషణుడు వీళ్ళందరినీ ఆ నాయకులుగా పెట్టి మీరు చూసుకోమంటే రామచంద్రమూర్తి వాళ్ళందరినీ 14,000 రాక్షస మూకని సంహరించేశాడు ఆ క్షణంలో. ఎప్పుడైతే ఈ విధంగా రాక్షస సంహారం జరిగిందో అక్కడ అకంపనుడు అనేటువంటి ఒక గూఢచారి ఉన్నాడు. రాజులకి గూఢచారులు ఉంటారు, ఉండాలి కూడాను, మనకు కూడా మన దేశానికి గూఢచారులు ఉంటూ ఉంటారు. శత్రు దేశాలు ఎవరు వస్తున్నారు, ఏమేమి పట్టుకుపోతున్నారు మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ నిఘా పెడుతూ ఉంటారు. ఈ అకంపనుడు అనేటువంటి గూఢచారి ఏం చేశాను, వెంటనే త్వరమాణస్తతో గత్వా జనస్థానాత్ అకంపనః, ఈ కరుణ్ణి దూషణుణ్ణి రాక్షసులందరినీ చంపేస్తుంటే వీడు పారిపోయాడు. కథ అలాగే ఉంటుంది. మరి పారిపోయి రావణ దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అన్నాడు, ఓ రావణ, వీర దుశ్శాశ్రీమాన్ అతుల్య బలచక్రమ హతంతేన జనస్థానం కరశ్చ సహదోషణ. ప్రభు, ఓ రాజా రావణ, నీ దాకా వచ్చానంటే అక్కడ యుద్ధం జరిగింది. యుద్ధంలో కరుణ్ణి దోషుణ్ణి త్రిశరుణ్ణి అందరినీ సంహరించాడు ఒక మహానుభావుడు. గొప్పవాడు కింద చెప్పేయలేని వాడు. అయితే ఆ వాళ్ళని తప్పించుకుని నీకు ఈ వార్త చెప్పడం కోసం పరుగు పరుగును వచ్చానయ్యా అని చెప్పి అన్నాడు ఈ అకంపనుడు అనేటువంటి గూఢచారి రావణాసురుడితో. వెంటనే అగ్ని మీద గుగ్గిలు ఉంటామే మంచి కోపంతో ఊగిపోయాడు రావణాసురుడు. ఎవరది, నా సైనికుల్ని నా అనుచరుల్ని చంపుతాడా, ఎంత గుండె ధైర్యం వాడికి, ఎవడవాడు అంటూ రకరకాలుగా దాని గురించి వర్ణించడం జరిగింది. అయితే చివరికి అన్నాడు, రామో నామ మహాతేజ శ్రేష్ఠ సర్వధనుష్మతాం దివ్యాస్త్రకుండ సంపన్న పురంధర సమూయుధి. రావణ, నువ్వు చంపేస్తాను పొడి చేస్తాను అంటున్నావు, అంత తేలిక చంపబడేవాడు కాదు, నువ్వు పొడిచేవాడివి కాదు. ఎందుకంటే అతను దివ్య అస్త్ర గుణ సంపన్న, దివ్యమైనటువంటి దేవతా సంబంధమైన అస్త్రములను కూడి ఉన్నవాడు. మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం, అస్త్రము వేరు శస్త్రము వేరు. అస్త్రములు అంటే మంత్రపూరితముగా వదిలిపెట్టే బాణాలు, శస్త్రములు అంటే మామూలుగా ఇనప ముక్కలతో యుద్ధం చేస్తూ ఉంటాను. అది అస్త్ర శస్త్రములు అంటే గురువుగారు విచ్చేస్తున్నారు, మనందరం లేచి స్వాగతం పలుకుదాం. అమ్మా కూర్చోండి. ఎప్పుడైతే ఆ విధంగా నేను సంహరిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడో అప్పుడే చెప్పేశాడు అకంపనుడు, ఆయన సామాన్యుడు కాదు, 14,000 మంది రాక్షసుని